ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರಾ, పెద్దలారా, ముందుగా అందరికి దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన భారతదేశాన్నంతటినీ విస్తృతంగా పర్యటించారు. ఆ పర్యటనలోని విశేషాలని ఒక వ్యాసరూపకంగా అనుగ్రహించారు. దాన్నే రోజు మనం ఒక్కసారిగా మననం చేసుకుంటూ వస్తున్నాం. నేటికి 46 భాగాలు పూర్తయ్యి ఈవేళ 47వ భాగాన్ని గ్రహిద్దాం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ మునిభ్యో నమః. స్వామివారు 15వ భాగంలో పూరీకు చేరుకొని పూరీలో ఉన్నటువంటి జగన్నాథస్వామి ఆలయ విశేషాలని, స్థానికమైనటువంటి భక్తుల యొక్క అభిప్రాయాలని మరీ మరీ అడిగి తెలుసుకొని మనకి అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా అనేక మంటపాలను గురించి తెలియజేసి, ప్రత్యేకించి భగవద్ రామానుజుల వారు దేశ పర్యటన చేస్తూ ఈ పూరీ జగన్నాథానికి వచ్చిన వృత్తాంతాన్ని ఇలా తెలియజేస్తున్నారు స్వామివారు. సావధాన చిత్తులై ఆలకించండి. పూరీలో ఉన్నటువంటి రామానుజాచార్యుల వారు సహస్ర పణములున్న ఆదిశేషుల మధ్య వేయించేసి ఉన్నారు. ఇలా ఎందుకున్నారు అని అంటే దానికో కథ ఉంది. ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు ఒక ఐతిహ్యాన్ని. భగవద్ రామానుజుల వారు దేశ పర్యటన చేస్తూ పూరీ జగన్నాథం వచ్చి సుమారు ఒక సంవత్సర కాలం ఇక్కడే ఉండిపోయారు. వారు ఆనాడు వేంచేసి ఉన్న ఇంటిని కూడా మేము దర్శించుకోగలిగాం. ప్రయాణం ఆఖరి రోజున జరిగింది మాకు ఆ భాగ్యం. బల్లీషాహీలో వెంకటాచార్య మఠానికి కాస్త దూరంలోనే ఇది ఉంది. వారు ఆలయ తీరు తెన్నులు చూసి చాలా బాధపడ్డారట భగవద్ రామానుజుల వారు. అవైదికమైన పద్ధతుల్లో జరుగుతున్న ఈ పూజాధికారుల్ని సరిదిద్దితే బాగుంటుంది అని ప్రయత్నించారట. అప్పటికే శంకరమఠాల వారు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు అని మరొక కథ కూడా ఉంది అనుకోండి. చివరికి రామానుజుల వారు ఆలయ ధర్మకర్తైన రాజు ద్వారా ధర్మశాస్త్ర చర్చకి ఆలయ అర్చకులు వగైరాలని పిలిపించారట. వారందరూ మొదట వెనుతీసిన ఒక అసంభవమైన కండిషన్ పెట్టి వాదానికి సిద్ధపడ్డారట. మేం 1000 మందిమి వస్తాం, ఆయనే అంత గొప్పవారైతే మా అందరి ప్రశ్నలకి ఏకకాలంలో రామానుజుల వారు సమాధానం చెప్పాలి అన్నట. అదెంత పని అన్నారట రామానుజుల వారు కూడా. సరే, ఒక తెర వేయించారు. తెర వెనకని తాను ఒక్కరే ఉండి వాదం ప్రారంభించేశారు. 1000 మందికి ఏకకాలంలో వస్తున్న సమాధానాలతో ఆశ్చర్యపోయిన రాజు తెరలోకి దొంగతనంగా తొంగి చూసేసరికి 1000 పడగలతో తన అసలు స్వరూపమైన ఆదిశేషుని మధ్యగా కూర్చుని ఉన్నారట రామానుజుల వారు. ఇప్పుడు మనకి అదే చిత్రం ఈ లక్ష్మీ సన్నిధిలో దర్శనమిస్తుంది. వాదనలో బలహీనపడిన అర్చకులు జగన్నాథుడి దగ్గర ఇక హఠం చేసేశారు. హఠప్రయోగం చేయడం అంటే ప్రాణాలను తీసేసుకోవడమే. సరే, స్వామివారు కూడా వారికిచ్చినటువంటి వరాన్ని అనుసరించి, ఈ జగన్నాథుడు ఈ ఆరాధనలే నాకు ప్రీతి అంటూ రామానుజుల వారిని శ్రీకోర్మానికి పంపించి వేశారట. లక్ష్మీ సన్నిధి నుంచి తూర్పుగా నడిచి వస్తుంటే ఎడమ చేతి వైపు ద్వారం అంటే ఉత్తర ద్వారం కనిపిస్తుంది మనకి. అందులోంచి వెళితే అక్కడ కోయిల్ వైకుంఠం కనిపిస్తుంది. అధిక మాషాఢం వచ్చి సంవత్సరంలో సుమారు 12 సంవత్సరంలో ఒకసారి వస్తుంది అలా. అప్పటికీ ఆరాధనలు అందుకుంటున్నటువంటి జగన్నాథ బలభద్రస్వామి సుభద్రాదేవి విగ్రహాలని భూస్థాపితం చేస్తారు. అలా భూస్థాపితం చేసే స్థలమునే కోయిల్ వైకుంఠం అంటారు. అర్చకులకి ముందుగానే కలలో కనిపించి పలానా చోట ఉన్న వృక్షాలని తనకి శరీరంగా మలచమని భగవంతుడు ఆజ్ఞాపిస్తాడట. ఆ ఆజ్ఞానుసారంగానే నేటికీ పెద్ద మేళతాళాలతో వెళ్ళి ఆ చెట్లను తీసుకొచ్చి నూతన అర్చామూర్తులు తయారు చేస్తుంటారు. ఆ సంవత్సరం పాత అర్చామూర్తులు జ్యేష్ఠాభిషేకానికి వెళ్ళి ముస్తాబు అవ్వకుండానే భూస్థాపితం అయిపోగా నూతన అర్చామూర్తులే రథయాత్రకు బయలుదేరతారు. దీన్ని కళేబర యాత్రగా చేసుకుంటారు. ఒక ప్రసిద్ధమైనటువంటి ఉత్సవం. పాత మూర్తులలోంచి కొత్త మూర్తులలోకి కళలని మార్చడం చాలా విశేషంగా చెప్పుకుంటారు ఇక్కడ వారందరూ. అంతేకాకుండా రథయాత్రలోని 3 రథాలు ప్రతి సంవత్సరం నూతనంగా తయారవ్వాల్సిందే. పాత వాటిని ముక్కలుగా కొట్టి పొయ్యిలోకి ఉపయోగిస్తూ ఉంటారు. గుండిచాగుళ్ళ వరకు రథయాత్ర సాగుతుంది. అక్కడ 9 రోజులుండి వెనక్కి వస్తారు. ఇంద్రద్యుమ్న మహారాజు తనకి సంతానం వద్దు అని వరం అడిగాడట. ఆయన భార్య గుండిచాదేవి జగన్నాథస్వామినే తన సంతానంగా ఉండాలని కోరుకున్నదట. అందుకని సంవత్సరానికి 9 రోజుల పాటు గుండిచాగుళ్ళలో ఉంటాడు జగన్నాథస్వామి. గుండిచాగుళ్ళ జగన్నాథస్వామి ఆలయానికి కాస్త ఈశాన్యంలో అంటే 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ ఆలయం కన్నా అది చిన్నదే, అయినా దాని ప్రతిబింబమే అది. అంటే లోపల మనకి పూరిలో ఉన్నటువంటి స్వామి ఎలా ఉంటారో అలాగనే అక్కడ కూడా ప్రతిబింబంగానే కనిపిస్తూ ఉంది. రథయాత్ర నుంచి తిరిగి వచ్చినప్పుడు లక్ష్మీదేవికి అలక రావడం, జగన్నాథునికి ఆమెకు సంవాదం జరగడం లాంటి ముచ్చట్లు చాలా ఉంటాయట. సాధారణ యాత్రికులకి ఈ విషయం తెలియడం కష్టమే. తెలుగుదేశ యాత్రికులందరికీ రంజిత్ కుమార్, జగన్నాథ్ అనే వారిద్దరూ ఈ వివరాలన్నీ తెలియజేస్తూ ఉంటారు. వారి వలన చాలా వివరాలు తెలుసుకోవచ్చు. భగవద్దర్శనము సుఖంగా అవుతుంది. జగన్నాథస్వామి, సుభద్రాదేవి, బలరాముడు పెద్ద ఎత్తున నల్లని రత్నసింహాసనం మీద వేయించేసి ఉంటారు. అక్కడ వరకు మనం వెళ్ళి మన శిరస్సుని సింహాసనానికి ఆంచి నమస్కరించవచ్చు. సింహాసనం చుట్టూ ప్రదక్షిణం చేయవచ్చు. అన్ని వేళలా ఇది కుదరదు. కొన్నిసార్లు ఉచితంగా, కొన్నిసార్లు 10 రూపాయల టికెట్లతోనూ వదులుతూ ఉంటారు. స్వామికి దంతధావనం, స్నానం, ఈ వగైరాలన్నీ కూడా మనం సేవించుకోవచ్చు. ఉదయం పూట సరే పాలీషుడు సర్ఫేస్లోంచి ప్రతిబింబాన్ని దర్శిస్తూ చేయిస్తారు. ఇవన్నీ కూడా వస్త్రాలు మార్చడం, అలంకారాలు ఇవన్నీ బహిరంగంగానే జరుగుతాయి. భోగానికి మాత్రం తలుపులు వేస్తారు. లోపలి వరకు వెళ్ళనివ్వనప్పుడు చందనగడియ దగ్గర నుంచి సేవించుకోవచ్చు. లేదా ఇంకా దూరంగా ఉన్న జగన్మోహన మండపంలోకి ధ్వజస్తంభం నుంచి సేవించుకోవచ్చు. చైతన్య మహాప్రభువు ఈ ధ్వజస్తంభం నుంచే దర్శించేవారట. వారి చేతి వేళ్ళు గుర్తులు కూడా అక్కడ చూపిస్తారు. జగన్మోహనం అంతా శిల్పాలతో చాలా అందంగా ఉంటుంది. ప్రతి శిల్పానికి ఒక కథ ఉంది. రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో జరిగే చందన సమర్పణ సమయంలో 10 రూపాయల టికెట్లతో దర్శనం చాలా హాయిగా ఉంటుంది. ఇలా పూరీ జగన్నాథుని గురించి ఎంత వ్రాసినా నాకు తృప్తి తీరదు. పాఠకులకు సహనానికి నేను ఒక పరీక్ష పెట్టడమే కనుక ఇక్కడితో ఈ విషయాన్ని ఆపుతున్నా. పూరీలో మా బస ధనుర్మాస కార్యక్రమాలు చాలా తృప్తిగా జరిగాయి అంటే కారణం చిరంజీవి సౌభాగ్యోతురాలు అరుణకుమారి గారు, చిరంజీవి సౌభాగ్యోతురాలు సుబ్బలక్ష్మి గారు. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. పాపం వారే అంతా దగ్గర ఉండి ఈ కార్యక్రమాలన్నీ తృప్తిగా జరిగేటట్టు చేశారు. శ్రీమాన్ వెంకట్రావు గారి అంటే అరుణకుమారి గారి తండ్రి శ్రీమాన్ వెంకట్రావు గారి సకల విధముల సహాయం మేము మర్చిపోలేనివి. స్థానిక వెంకటాచార్య మఠాధిపతులు శ్రీమాన్ సంపత్ కుమారాచార్య అయ్యవార్లంగారు, వారి సోదరులు శ్రీమాన్ మన్నాథాచార్య అయ్యవార్లంగారు,
వారి తల్లిగారు, వారి ఇతర కుటుంబ సభ్యులు పెరుమాళ్ల సేవలు మాకు తృప్తిగా జరగడానికి ప్రధాన కారణభూతులయ్యారు. సంపత్ కుమార్ గారు అక్కడ లేకపోతే పెరుమాళ్ల సేవ ఇంత తృప్తిగా జరిగేదా? అనుమానమే. సరే, ఇక్కడ ఉన్న రోజుల్లోనే ఒకరోజు బరంపురం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించుకున్నాం. మా ఆచార్యుడు శరణ్యాచార్య స్వామివారు, స్వసుర గృహం అది అక్కడే. మిక్కిలి చనువుగా మేమందరం తిరిగిన స్థలం కూడా. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 తిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారు ఈ సంవత్సరం ధనుర్మాస వ్రతం అక్కడే చేస్తూ ఉండడంతో వారిని సేవించుకునే భాగ్యం కూడా కలిగింది. గత సంవత్సరం ధనుర్మాసంలో కూడా విశాఖపట్నంలో వారు సేవ సాయించి దాసుడిని కృతార్థుని చేశారు. ఈ సంవత్సరం లభించింది ఆ ధన్యత. బరంపురం వెళ్లే త్రోవలోనే చిలక సరస్సులో షికార్లు చేశారు నాతో వచ్చిన చాలామంది. నేను కారులోనే ఉండిపోయా. పూరీలో ఉన్నప్పుడే ఒకరోజు భువనేశ్వర్ వెళ్ళి అక్కడ తెలుగువారితో ఏదో రెండు మంచి మాటలు చర్చించుకున్నాం. ఇంకో రోజు కోణార్క్ వెళ్ళాం. నేను లోపలికి వెళ్ళలేదు కానీ మిగిలిన అందరూ వెళ్ళి చూసి వచ్చారు. ఉదయగిరి, ఖండగిరి కూడా అంతే. ధౌళి అనేది ఒక బౌద్ధ క్షేత్రం, దాని లోపలికి నేను వెళ్ళాను. అశోకుడు కళింగ యుద్ధం జరిగిన తర్వాత బీభత్సాన్ని చూసి ఆ హింస వైపుకు అహింస వైపుకి మళ్ళిన స్థలం ఇది. నందన్ కానవ్ జూకి వెళ్ళాం. నేను కారులో నిశ్చింతగా నిద్రపోయా. మిగిలిన వారందరూ ఆ క్రూర మృగాలని పలకరించి వచ్చేశారు. భువనేశ్వర్లో ఇస్కాన్ చూశాం. ఏమీ విశేషం అనిపించలేదు. పూరీ క్షేత్రంలో బీచ్ చాలా బాగుంటుంది. స్వర్ణకృష్ణుడి ఆలయం ఉంది. ఇంకా చాలా చాలా ఇతర ఆలయాలు ఉన్నాయి, కావాలంటే చూడవచ్చు. మేం పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. సాక్షిగోపాలు మాత్రం చూద్దామనుకున్నాం, కుదరలేదు. రెండు మూడు సార్లు ప్లాన్ చేసినా అవి తప్పిపోయింది. మరి 14/1/2002 ఇప్పటికీ గోదా కళ్యాణం పూర్తి అయ్యింది. అది పూర్తి కాగానే కటక్కు చేరుకున్నాం. గజపతుల యొక్క రాజధాని కదా కటకం. ఊళ్ళో ఏమీ ప్రత్యేకించి చూడలేదు. కానీ అక్కడ తెలుగువారు కార్ ప్యాలెస్లో చిన్న పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగదీష్ గారనే శ్రేయోభిలాషుల వ్యాపార సేవా సంస్థలని ఓ మారు చూసి ఆ రోజు సాయంకాలం మళ్ళీ బయలుదేరి తెలతెలవారుతూ ఉండగా విశాఖపట్నం శ్రీమాన్ రంగనాయకులు గుప్తా వారింటికి చేరుకున్నాం. ఒరిస్సా రాష్ట్రం ఇంచుమించుగా పూర్తి చేసినట్లే అయింది. ఏమైనా కొద్దిగా మిగిలితే ఛత్తీస్గఢ్ చూసినప్పుడు పూర్తి చేస్తాం. ఈ భారత పరిక్రమ నాతో బయలుదేరినటువంటి ముగ్గురిలో అనారోగ్య కారణాలతో సుబ్బరాజు గారు అలహాబాదులోనే తప్పుకున్నారు. వారి బదులు శేషు గారు అయోధ్యలో కలిశారు. పూరీలో సుబ్బరావు గారు తాను కంటిన్యూ అవగలనా అని అనుమానం వ్యక్తపరిచారు. పూరీలో నేనున్న రోజుల్లో ఎన్విఎస్ రాజుగారు సుమారు 40 రోజుల పాటు, సుబ్బారావు గారు సుమారు 20 రోజుల పాటు, శేషు గారు 2 రోజుల పాటు కాకినాడ వెళ్ళి అవసరమైన పనులు చూసుకొని వెనక్కి తిరిగి వచ్చేశారు. సుబ్బారావు గారు అనుమానం వ్యక్తపరచడంతోనే అమలాపురం వాస్తవ్యులు, మన ఆప్తవర్గంలో వారు అయిన శ్రీమాన్ భోజనపల్లి బాలకృష్ణ గారు తనకో అవకాశం ఇమ్మని కోరారు. అందుచేత సుబ్బారావు గారు డ్రాప్ అయితే బాలకృష్ణ గారు కంటిన్యూ అవ్వచ్చునని అనుకుంటున్నాం అని శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు 15వ భాగం పుణ్యభూమిని దర్శిద్దాం వస్తారా అనే గ్రంథంలో తెలియజేశారు. రేపటి రోజున 16వ భాగం విశాఖపట్నం చేరుకొని అక్కడ ఉన్నటువంటి విశేషాలు మనకి అనుగ్రహిస్తారు. సావకాశమై యథావకాశంగాను అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఆచార్య కృపాకటాక్షానికి పాత్రులుగండి అడిగే రామానుజదాస కులశేఖరాడు వారు.